భక్తితో పరమేశ్వరుని తలంచుగానే ఒళ్ళు పులకించి కనులు చెమరించి ఆ స్థితి ఉన్నదే. కొయ్యలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధిని మగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు అన్నారే త్యాగరాజస్వామి వారు. ఆ విధంగా పరమేశ్వరుని నామాన్ని రూపాన్ని స్మరించి తలంచగానే కలిగే పులకింత ఉద్రేకం ఉందే, దానిని సాత్విక ఉద్రేకం అని అంటారు. అందుకు అచ్చమైన సాత్విక భక్తితో కలిగే ఉద్రేకం చాలా విశేషం. ఇక్కడ నారాయణుడు ఆ ఉద్రేకంతో తీసి సమర్పణ చేస్తే ఆ శివుడు ఆయనకు ఉద్రేకం, ఆయన పేరే శివమెత్తిపోవడం అంటాం మనం. ఆయనకి మరో ఉద్రేకం ఏంటంటే కృపోద్రేకం, ఆయన దయకి చాలా ఉద్రేకం. ఆ దయతో ఏదైనా చేస్తాడు ఆయన. ఈ భక్తి ఉద్రేకాన్ని ఎలా మార్చాడంటే శివుడు, పరిణతి మసవు చక్ర వపుష, ఇతని యొక్క భక్తి ఉద్రేకాన్ని చక్రముగా మార్చాట. అది విశేషం. మార్చి ఆయనకి కానుకగా ఇచ్చాడు, అంటే శివుడు విష్ణువునికి కానుకగా ఇచ్చాడు. త్రయాణాం రక్షాయై, ఎందుకు కానుకగా ఇచ్చాడంటే జగతాం త్రయాణాం రక్షాయై, అంటే ముజ్జగాలని రక్షించడానికి కానుకగా ఇచ్చాట స్వామి. ఇక్కడ మీరు పరమేశ్వరుడు ఆనందించాలని చెప్పి ఈయన 1000 కమలాలు సమర్పించితే ఆయన 1 చక్రాన్ని సమర్పించాడు. ఇది విశేషం. అంటే ఇక్కడ ఇద్దరూ సమర్పణే, ఇది ఆయనిస్తే అది ఆయన ఇచ్చాడు, ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. ఆ ఇచ్చి పుచ్చుకోవడాలు ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ విశేషంగా ఇందులో ఒక విధమైన ఉపాసనా రహస్యం చెప్పబడుతోంది. విష్ణువు శివుణ్ణి పూజించాడా, శివుడు విష్ణువుని పూజించాడా, మళ్ళీ గొడవలు పడి విడిపోవడానికి మళ్ళీ ప్రయత్నించద్దు. ఈ అజ్ఞానం నుంచి ఎంత వీలైతే అంత బయటకు రావాలి మనం. వీటన్నిటిలో ఉన్నటువంటి ఉపాసనా రహస్యములు, సాధనా రహస్యములు, ఉపనిషత్ తత్వ సంకేతములు ఇందులో చెప్పబడుతున్నాయి. ఉపాసన అర్చన అంటే ఏమిటో కాదు, ఈశ్వర తత్వంతో అనుసంధానం అనర్థం. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పూజించినంత మాత్రాన అతడు తగ్గిపోయాడనో లేకపోతే ఇతడు ఎక్కువైపోయాడనో అర్థం కాదు. అతడి ఔన్నత్యాన్ని మరో ఉన్నత పురుషుడు కూడా గుర్తించి గౌరవించవచ్చు. లోకంలో కూడా ఒక మహోన్నతమైన ప్రతిభావంతుణ్ణి అదే ప్రతిభ గలవాడు గౌరవించి సత్కరించడం మనం లోకంలో చూస్తాం. వాడికి సౌహృదయం అంటూ ఉంటే లోకంలోనే అలాగ ఉండేటప్పుడు మరి ఆ హరిహరులు ఇరువురికి ఉండదా చెప్పండి. అందుకు మనం మామూలు స్థాయిలో ఆలోచించడం, ఒకరినొకరు ఆరాధించుకోవడంలో ఎక్కువ తక్కువలేమి లేవు, అది పెట్టుకోవాలి గుర్తులో. 2, ఏ విధంగా ఉపాసించాలి అనేది మానవులకు ఎవరు చెప్పాలి? తెలిసిన వాడు చెప్పాలి. అందుకు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది భగవంతుని చెప్తే గానీ మనకు తెలియదు. అందుకు భగవంతునికి అభిన్నమైనటువంటి మరో భగవంతుడే చెప్పాలి. శివునికి అభిన్నుడు విష్ణువు గనక విష్ణువు చూపిస్తున్నాడు ఎలాగా శివుణ్ణి ఆరాధించాలి అని. 1, శ్రద్ధ అనేది చాలా అవసరం. నువ్వు ఎన్ని బాహ్యోపకరణములు పెట్టుకున్నప్పటికీ నీదైన ఉపకరణాన్ని ఆయనకి ఇవ్వాలి, అది విశేషం. అందుకు బాహ్యమైన కమలములు ఎన్ని సమర్పించినా తనదైన నేత్ర కమలాన్ని ఇచ్చాడు అంటే అర్థం కన్ను తీసి ఇచ్చేసాడని కాదు అర్థం. కన్ను ఇవ్వడం అంటే అర్థం చూపుని నిలపడం అని దీనికి అర్థం. తన దృష్టినంతటిని ఈశ్వరార్పణం చేయడం అంటే ఈశ్వరుడు తప్ప మరొక దానిని దర్శించని స్థితే కన్ను ఇవ్వడం. ఇలాంటి కన్నిచ్చిన భక్తుడు మరొకటి కనిపిస్తాడు మనకి మానవుల్లో, అతడే కన్నప్ప అని. ఆయన ఒక్కడినే మహాభక్తుడుగా ఆమోదించి శివానందగిరిలో శంకరుల వారు భక్తులకు ఉదాహరణ ఆయన ఒక్కడినే చూపించాడు. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేష కమలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరుత్యహో వనచరో భక్తావతం సాయతే. ఆ కన్నిచ్చిన భక్తుడు ఆయన పేరేమైంది? కన్నప్ప. ఆయనకు అసలు పేరేమిటి? తిన్నడు. తెలుగులో తిన్నడు అని అంటారు. కన్నప్ప తెలుగువాడు అందుకే తిన్నడు అని. ఇంకొక వైపు కన్నప్ప తర్వాత వచ్చింది, కన్ను అప్పగించాడు. అప్పగించడం అంటే అర్పణం. ఏంటయ్యా అలా కళ్ళప్పగించి చూస్తున్నావు అనే మాట మనం వినుంటాం. కళ్ళప్పగించుతోడు అంటే కన్ను తీసి పెట్టేటవారు కాదు అర్థం, చూపుని అప్పగించడం అని అర్థం. కన్నప్ప అని అంటే ఆయన కళ్ళు ఇవ్వలేదని కాదు, కథలో అది ఉంది. కానీ మనం తీసుకోవాల్సిన సంకేతం ఏమిటని, ఈ కన్నప్ప తిన్నడు అనే ఆయన చరిత్రని సంస్కృతంలో ఉపమన్యు మహర్షి చరిత్రను చేశాడు. చేసినప్పుడు సంస్కృతంలో ఆయన పెట్టిన పేరేమిటి అంటే ధీరుడు అని పేరు పెట్టాడు. అది విశేషం. ధీరుడు అని, ధీరుడు, తిన్నడు, కన్నప్ప, ఈ 3 పేర్లకి అర్థాలు చూడండి. ఈ 3 పేర్లు ఒక వ్యక్తికి పెట్టిన పేరు కాదు, ఒక భక్తికి పెట్టిన పేర్లు. అది విశేషం. భక్తికి ఉండవలసిన లక్షణాలు ఈ 3 పేర్లలో ఉన్నది. భక్తికి ఉండవలసిన లక్షణం ధీరత్వం, భక్తుడు ధీరుడై ఉండాలి, అది విశేషం. ధీరుడు అంటే చెక్కు చెదరని పట్టుదల కలవాడు, అంతేగాని సంశయం ఉన్నవాడు భక్తుడి కిందకి లెక్క కాదు. ఇంత చేస్తున్నాం కానీ ఉన్నాడంటారా, ఏమో చేద్దాం, వీడు భక్తులు అనిపించుకోడండి, ఎందుకంటే ధీరత్వం లేదు. మొదలు పెడతాడు 2 రోజులు 3 రోజులు ఎంత చేసినా అనుగ్రహించలేదండి, వెంటనే సడలిపోవడం. అందుకే భక్తికి ప్రధానం ఏమిటంటే స్థైర్యం చాలా ప్రధానం అంటారు శంకరుడు వారు. స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతిక శాఖోపశాఖాన్విత, స్థైర్యం అనే కట్టుకొయ్యి ఉంటేనే భక్తి అనే తీగ పైకి ప్రాకి విస్తరిస్తుంది అన్నారు శంకరుడు. అందుకే స్థైర్యం అనేది భక్తి అనే లతకి కట్టుకొయ్యి లాంటిది. ఆ స్థైర్యం ఎట్టి పరిస్థితులని సడలకుండా ఉండడం. మేం మాత్రం ఏం చేస్తామండి అని అన్ని పరీక్షలు పెడితే మేం మాత్రం నిలబడగలమా అని అంటే, పరీక్షలకు కూడా నిలబడగలిగేదే భక్తి అంటే దాన్ని ధీరత్వం అని అంటారు. అందుకే ఆయన ధీరత్వం చూడండి, తిన్నడి ధీరత్వం, ఎట్టి పరిస్థితులను చెక్కు చెదరలేదు ఆయన. చివరికి పరమేశ్వరుడికి నేత్రం అర్పించిన తర్వాత ఆయన కన్ను బాగుపడిందని తెలిసి ఆనందించి 2 కన్ను ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ 2 కన్ను ఇచ్చేటప్పుడు, అయ్యా నేను నీకు 2 కళ్ళు ఇచ్చేస్తాను, సరే మరి నీకు 3 నేత్రం ఉందే, దానికి రక్తం వస్తే నేనేం చేసేది అన్నాడు. ఆలోచించి వెంటనే అంటాడు, ఆ 3 కంటికి కానీ నెత్తులు వస్తే నాకు కూడా 3 కన్ను ఉంది కదా, అదేమిటి, ప్రతివాడికి 3 కన్ను ఉంటుంది అన్నాడు కన్నప్ప. అదేమిటంటే మనోదృష్టి. ఒక విషయం చెప్తూ ఉంటే మనకు మనస్సే దర్శిస్తూ ఉంటుంది, అది మనోదృష్టి. ఈ మనోదృష్టి దేని వల్ల పనిచేస్తుంది, ప్రాణం వల్ల పనిచేస్తుంది. అందుకు నా 3 కంటికి మూలమైన ప్రాణాన్ని ఇచ్చేస్తానయ్యా నీ 3 కంటికి నెత్తులు వస్తే అన్నాడు. అలా సిద్ధపడి వెళ్ళిన వాడు ధీరుడు కాక మరేంటో చెప్పండి. పైగా తిన్నాడు, తిన్నాడు అంటే తిన్నగా వెళ్ళేవాడు అని అర్థం. అంటే వంకర టింకర లేకుండా ఏకాగ్రంగా శ్రద్ధగా సూటిగా ఉండడమే తిన్నడి లక్షణం. ఈ 2 లక్షణాలతో తన దృష్టినంతటిని అర్పించిన వాడు. దృష్టి అంటే ఇందాక చెప్పినట్లు భౌతిక దృష్టి, మానసిక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి, సర్వ విధములైన దృష్టిలు ఈశ్వరార్పణం చేసేవాడే. అందుకే ఇలాగ అర్పించాలయ్యా అని చెప్పాడు నారాయణుడు. ఆయన నేత్రకమలం అర్పించాడు అని చెప్పారు. ఏ నేత్రకమలం అర్పించాడు అనేది పక్కన పెడదాం. ఆయనకున్న నేత్రాలన్నీ ఇప్పుడు అది ఒకటి ఆలోచించారు. కన్నిచ్చాడు అన్నారు, కన్నిచ్చాడా కళ్ళిచ్చాడా, కన్నిచ్చినా కళ్ళిచ్చినా ఒక్క కంటితో చూసినా 2 కళ్ళతో చూసినా చూపు ఒకటే, దృశ్యం ఒకటే, అదేం మారలేదు. అందుకు కన్నిచ్చాడు అంటే తన దృష్టినంతటిని ఇచ్చాడు. నారాయణుడి దృష్టి అంటే ఏమిటి, సహస్రాక్ష సహస్రపాత్, అవునా లేదా, సహస్రాక్షుడు ఆయన అంటే వేల కన్నుల వాడు. అంటే 1000 కమలాలు ఇచ్చాడు అనేది బాహ్యమైన ఉపచారమైతే, భావనాపరమైన ఆంతరిక ఉపచారమేది, తన యొక్క సహస్రాక్షములు ఇచ్చాడు, అది విశేషం. అదే ఒకటి తగ్గిపోయింది అని కాదు, ఒకటి తగ్గింది అంటే అర్థం బాహ్య పూజ చేస్తూ ఉంటే కేవలం బాహ్య పూజ చేస్తే ఒకటి తగ్గినట్టే. ఏంటి తగ్గినట్టు, భావం తగ్గినట్టు. భావం తగ్గించి బాహ్య పూజ చేస్తే ఒకటి తగ్గినట్టే. అందుకే ఆ ఒకటి తగ్గకూడదు అది చెప్తున్నారు నారాయణుడు. అందుకే బాహ్యంగా నేను ఈ కమలములన్నీ ఇచ్చి చేసేది బాహ్య పూజ, భావనతో చేసే పూజ ఏమిటంటే నా సర్వదృష్టిని ఈశ్వరుడిగా చెప్తున్నాను. అంటే అర్థం సర్వం ఈశ్వరమయం అనే దర్శనం ఏదైతే ఉందో అది కన్నివ్వడం అంటే. ఎప్పుడైతే సహస్ర దృష్టిలతో చూశాడో దానికి ప్రతిగా ఆయనే ఇచ్చాడు, సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఇచ్చినది ఏమిటి, దర్శనం. ఆయన ఇచ్చినది ఏంటి, సుదర్శనం. అది మన చూపు ఆయన వైపు ఉంచితే ఆయన చూపు మన మీద పడుతుంది, అది సుదర్శనం, కృపామయమైన వీక్షణం. ఆ వీక్షణంతో ఈ ఈశ్వరమయం సర్వం అనే భావన స్థిరపడుతుంది. అందుకే ఈ దర్శనానికి ఫలంగా సుదర్శనాన్ని ఇచ్చాడు. ఈ సుదర్శనానికి అరలు ఉంటాయి, అంటే ఏ చక్రానికైనా కొన్ని అరలు ఉంటాయి, దానికి సహస్ర అరం అని పేరు. సుదర్శనానికే సహస్ర అరము, అరము అంటే భాగము అని లెక్క. మనకి సహస్రము అంటే లెక్క పెట్టి 1000 అని కాదు అర్థం, అనంతము అని అర్థం. మన దృష్టి చాలా అనంతం, అవునా కదా, ఆలోచించుకోండి ఎన్ని రకాలుగా చూస్తుందో మన దృష్టి. కాదండి నా దృష్టి ఎప్పుడు ఒకటే చూస్తుంది అంటే ఈ దృష్టి గురించిగా చెప్పేది. మన మనస్సుకు ఎన్ని దృష్టిలున్నాయో చూడండి, ఏ వస్తువుని దాని యథాస్వరూపంతో చూడడం, 1000 రకాలుగా ఆలోచిస్తాం ప్రతిదాని గురించి. మరి అంటప్పుడు దృష్టికి అనంత శక్తులు ఉన్నాయా లేదా. అందుకే ఇక్కడ సహస్ర అరలు దానికి ఇచ్చాడు అంటే ఈయన 1000 కళ్ళు ఇచ్చిన దానికి ఫలితంగా ఆయన 1000 అరలతో కూడినటువంటి చక్రాన్ని ఇచ్చాడు. అంటే దేనికి అదే ఫలంగా ఇచ్చాడు, అది విశేషం. ఈక్వల్ రెస్పాన్స్ అంటారే, అదే విధంగా ఆయన ఇచ్చిన దర్శనానికి ఈ సుదర్శనం అనేటటువంటిది, ఈ అనంతమైనటువంటి సహస్ర అర అయినటువంటి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ విశేషం. అంటే ఎవరైతే భావనాత్మకంగా బాహ్యాత్మకంగా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువో మనస, ఎవరైతే ఈ భావనతో బాహ్యంతో అర్చన చేస్తారో అది కమలార్చన చేయాలి. అది విశేషం. కమలార్చన అని అంటే నిజానికి మన లోపల ఉన్నటువంటి షట్కమల శోధనమే, అది కమలార్చన. అంటే మూలాధార కమలం నుంచి ఆజ్ఞాచక్ర కమలం దాకా మనం ఈశ్వరుణ్ణే దర్శిస్తూ చేసే సాధన యోగపరంగా చేస్తే ఆయన చాలా సంతోషించి అప్పుడు ఆయనిచ్చేది ఏమిటి అంటే సహస్ర అరం, సహస్రార స్థానంలో ఆ తల్లీనావస్థని అందజేస్తాడు. అది సుదర్శనాన్ని ఇవ్వడం అంటే ఇది ఒక సంకేతం యోగపరంగా. అందుకు ఆ సహస్ర అరం ఇచ్చాడు, సుదర్శన స్థానం. సహస్రార చక్రం అంటే సుదర్శనమే సహస్రార చక్రం. అందుకే సహస్రార ప్రభా తీవ్రుడు అని సుదర్శనుడికి పేరు కూడా. అందుకు ఇక్కడ సుదర్శన చక్రము, సహస్రార చక్రము, శ్రీచక్రము, కమలార్చన ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటిది. ఇది యోగపరమైన రహస్యం. అందుకే నారాయణుడు చూశాడు అంటే నారాయణుడు అంటే విశ్వవ్యాపకమైన నారాయణుడి యొక్క దృష్టి, విశ్వవ్యాపకమైన అనంత దృష్టి. ఈ అనంత దృష్టి శివుణ్ణే చూస్తున్నది అనేది మనం గ్రహించితే సర్వం ఈశ్వరమయం ఈశావాస్యమిదం సర్వం అనే దృష్టి గొప్పది. ఎప్పుడైతే జగత్తంతా ఈశ్వరమయం అని తెలిసిందో ఏ వస్తువును మనం చూసినా అది ఈశ్వరుడిగానే దర్శనమిస్తుంది. ఆ దర్శనం ఇచ్చేది ఇంకా మన అహంకారాలు ఉంటాయా చెప్పండి. మనం బయట చూసే వస్తువే కాదు, మన లోపలి చైతన్యం కూడా ఈశ్వరమయంగానే దర్శనమిస్తుంది. అది ఇందులో చెప్తున్నటువంటిది. అందుకు గతో భక్త్యుద్రేక పరిణతిమసౌ చక్రవ పుషా, ఎంతో గొప్ప ఉపాసనా రహస్యం తెలిసిన వాడు మాత్రమే ఇలాంటి వాక్యం రాయగలడు. ఆ నారాయణుని యొక్క భక్తి ఉద్రేకమే చక్రవపుష పరిణమించింది అన్నాడు. చక్రముగా పరిణమించింది ఆయన భక్తి ఉద్రేకమే, చక్రము వలె వచ్చిందిట. అంటే భక్తికి తగ్గ ఫలమే మనకు లభిస్తుంది. మన భక్తి ఎలాంటిదో ఫలం అలాంటిది. అది విశేషం. అందుకే నారాయణుని యొక్క భక్తి సహస్రారమై ఉన్న దర్శనం గనక ఆ సుదర్శనం లభించింది అని విశేషం చెప్తున్నారు. ఇక్కడ మరొక్క యోగపరమైన రహస్యం దర్శించవలసింది. అదేమిటంటే చాందోగ్యము మొదలైన ఉపనిషత్తులు కానీ మనం చూస్తే ఉపాసనా సంకేతాలు కొన్ని చెప్పాడు. అదేమిటంటే భగవంతుడు మన ప్రతి అణువులో ఉన్నాడు, అందులో సందేహం లేదు. ఒక ఇంటి నిండా వెలుగు ఉంటుంది, కానీ మనం తెరచిన కిటికీలలోంచి ఆ ఇంట్లో ఉందన్న వెలుగు ఉందన్న విషయం కిటికీలలోంచి కనిపిస్తుంటుంది. అలాగే మనలో ఉన్న చైతన్యం, ఈశ్వర చైతన్యం అని దర్శించడానికి కొన్ని ప్రధాన స్థానాల్లో ధ్యానం చేయమని చెప్పారు. ఆ ధ్యాన స్థానంలో హృదయ స్థానం ఒకటి, ఆజ్ఞాచక్ర స్థానం ఒకటి, అదేవిధంగా పైన సహస్రాల స్థానం, రకరకాల స్థానములు సాధకుడి యొక్క పరిణామం బట్టి, వాడి ఏకాగ్రత బట్టి వాడు సాధన చేస్తాడు. చాందోగ్యోపనిషత్తు ఏం చెప్తున్నదంటే దర్శన శక్తిలో భగవంతుడు ఉంటాడని చెప్తున్నది. నేత్రములు ఈశ్వర స్థానములుగా వర్ణించారు. ఎందుకంటే ప్రకాశం ఈశ్వరుని యొక్క స్వరూపం. మన శరీరం మొత్తం మీద ప్రకాశ స్థానమేది, కళ్ళే ప్రకాశ స్థానములు. అందుకు చైతన్యమంతా ఈశ్వరుడే అయినప్పటికీ ప్రత్యేకించి కన్నులలోంచే మనకి, అందుకు వ్యక్తి యొక్క జీవము చైతన్యము కన్నుల్లోంచే చూస్తూ ఉంటే ఆ కళ్ళు కళాకాంతులతో ఉన్నాయండి అంటాం. అలాగే ఆ కళ్ళు పాపం చూస్తే పేలవంగా ఉన్నాయండి అంటే వాడి ప్రకాశం, వాడి యొక్క చైతన్యం, వాడి ప్రాణశక్తి కన్నుల్లోంచి కనిపిస్తుంది. అందుకు ఈ కన్నుల యందు ప్రకాశించే ఈశ్వర చైతన్యాన్ని ఉపాసించే విధానం ఒకటి సాధనలో చెప్పబడింది. ఉపనిషత్తుడు దానికి చెప్పే యోయం దక్షిణేక్షన్ పురుష అని, ఆ పరమ పురుషుణ్ణి దక్షిణాక్షి యందు ఉపాసించు అని చెప్పారు. అంటే కుడికంటి యందు దర్శించుట. ఇది సూర్యస్థానంగా ఇది చంద్రస్థానంగా వర్ణిస్తారు మనకి కుడి ఎడమల్ని. అందుకు కుడి యందు దర్శించుట అని, దక్షిణాక్షి యందు ఈశ్వర చైతన్యం ఉంటుందిట. కనుక ఉపాసన దృష్టి దాన్ని ప్రేరేపించి ఒకటి చెప్పారు. ఈ దక్షిణాక్షి ఉపాసన అనేటటువంటి ఒక రహస్యం ఉంది. దీన్ని వేదాల్లోని ఉపాసన చాక్షుష్మతి విద్య అని ఒక విద్య కూడా చెప్పబడుతుంది. చాక్షుష్మతి అంటే చక్షువుల యందు ఉండేటువంటి శక్తి చాక్షుష్మతి. ఇవన్నీ సూర్యశక్తి మొదలైన రహస్యాన్ని తెలియజేస్తుంది. అందుకే పరమ పురుషుని యొక్క ప్రకాశరూప చైతన్యాన్ని దక్షిణాక్షియందు ఉపాసించుట అనే రహస్యం ఉంది. ఇప్పుడు నారాయణుడి నేత్రములు రెండు, అవేమిటి? సూర్యుడు, చంద్రుడు. అప్పుడు విష్ణువు యొక్క కుడికన్ను సూర్యుడు. ఆ కుడికన్ను నివ్వబోయాడు అంటే పద్మాలన్నీ ఎవరి వల్ల వికసిస్తున్నాయి? సూర్యుని వల్లే. అందుకే పద్మాలు అయిపోతే ఏకంగా పద్మాలు ఎవరి వల్ల వికసింపజేస్తున్నాయో ఆ మహాపద్మాన్ని ఇవ్వబోయాడు. అంటే సూర్యుడే సమర్పణ చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ సూర్యాంతర్గతమైన శివ తేజస్సు దాన్ని సుదర్శన చక్రంగా మలచి ఇచ్చింది. అది విశేషం. ఆ సూర్య తేజస్సు నుంచి సుదర్శన చక్రం ఇచ్చింది. పురాణంలో మరొక చోట ఏం చెప్పబడుతుందంటే, విశ్వకర్మ సూర్యుడి యొక్క తేజస్సులో ఉన్నటువంటి అగ్నిని తీసి సుదర్శన చక్రాన్ని త్రిశూలాన్ని తయారు చేసి త్రిశూలాన్ని శివునికి సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఇచ్చాడని ఒక కథ ఉంది. ఏంటంటే పురాణాలన్నీ తలో ఒక చోట తలో రకంగా చెప్తాయి అని కాదు, వెంటనే ఆ కన్క్లూషన్స్కి వస్తాం, అలా రాకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ చెప్పబోయేది రెండూ కూడా ఒక తత్వాన్ని తెలియజేస్తున్నాయి. అదేంటంటే సూర్యాంతర్గతమైన అగ్నిమయమైన తేజస్సు ఒకటి ఉంది, ఆ తేజస్సు రాక్షస సంహారకారకమైన శక్తి. ఎందుకంటే సూర్యుడు కదా చీకట్లను పోగొట్టేవాడు, మరి ఈ చీకటికి సంకేతమే రాక్షసులు. వాళ్ళని పోగొట్టగలిగే ఆదిత్య తేజస్సు ఏదైతే ఉందో, ఆదిత్య తేజస్సే సుదర్శనం. ఎందుకంటే ఆదిత్య తేజస్సే లేకపోతే మనకు మాత్రం సుదర్శనం ఉందా? మనకు దర్శనం ఆదిత్యుడి వల్లే ఉంది. అలాగే మనలో మళ్ళీ ఆదిత్యుడు కంటి ఎందు ఉంటే గానీ మనం చూడలేం. అది కంటికి అధిదేవత సూర్య భగవానుడు. అందుకు ఈ విధమైన ఆదిత్యోపాసన రహస్యం ఎందులో ఉంది? ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి వాడు రుద్ర తేజస్సు. అందుకే మనకు రుద్ర నమకంలో కూడా ఒక రహస్యం చెప్పబడుతుంది. అదేమిటి అంటే, ఆదిత్యాంతర్వర్తి అయిన సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత అని రుద్రానికి ప్రారంభంలో మనం చూపిస్తున్నాం. ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి రుద్రుడు అని చెప్పారు. అందుకే ఆ రుద్ర తేజస్సు అంటే జ్వాలామయమైనటువంటి అగ్ని తేజస్సు రుద్రం. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ జ్వాలామయమైన అగ్ని తేజస్సే ఆ రుద్రుడు సుదర్శన చక్రంగా మార్చి ఇచ్చాడు అనేది. ఒకే విషయాన్ని అక్కడ ఒక కోణంలో ఇక్కడ ఒక కోణంలో దర్శించారు, కానీ రెండు భిన్న భిన్నములు కాదు, ఒకే సత్యాన్ని రెండు విధాలుగా ఆవిష్కరించడం. అది ఇటువంటి కోణములతో పురాణాన్ని పరిశీలించితే అపూర్వమైన ఉపాసనా రహస్యాలు విజ్ఞాన రహస్యాలు కల్పిస్తే మనకి. అందుకు ఇక్కడ నేత్రము ఈ దర్శన శక్తి అనే దాని వెనక ఇంత సంకేతం ఉంది. అందుకు నారాయణుడు ఆ నేత్ర కమలం ఇవ్వడం అంటే సూర్యుడు కూడా కమలము వలె పూర్తిగా వికసించి తన వెలుగులను ఇస్తున్నాడు. ఆయనలో ఉన్న వికసన శక్తి వల్లనే ఇక్కడ కమలం వికసించగలుగుతుంది. ఆయనలో ఉన్న శక్తులే భూమి నుంచి కూడా ప్రకటింపబడతాయి. ఎందుకంటే ఆయన వీటిని ప్రదానం చేశాడు గనక, ఆయన ఇచ్చినవే మళ్ళీ ఆయనకు చూపించగలుగుతున్నాం మనం. అందుకు ఇక్కడ మనకి భక్తి పరంగా మీరు ఆలోచన చేస్తే భక్తికి భావం బాహ్యం రెండు అవసరమని, అలా సాధన చేసేవాడికి అనంతమైన తన వ్యాపకత్వాన్ని దర్శింపజేస్తాడు పరమేశ్వరుడిని, అదే సుదర్శన రూప అనుగ్రహమని చెప్పడం ఒకటి. రెండవది సంకేత పరంగా సహస్రారము యోగము ఈ రహస్యం ఉన్నది. మూడవది దక్షిణాక్షి ఉపాసన అనేటువంటిది ఉపనిషత్పరమైన రహస్యం కూడా చెప్పబడింది. అందుకే ఒక పురాణ కథను ముట్టుకునే ముందు ఇన్ని శాస్త్రముల పరిచయం ఉంది. అందుకే పురాణం గురించి చెప్తూ ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్ అన్నారు. ఇతిహాసముల్లో పురాణముల్లో వేద రహస్యములు విస్తృతంగా చెప్పబడ్డాయి అని. మనం ఎంతవరకు పురాణాలని కథలుగానే తీసుకోవడం వల్ల ఈ విస్తృత ఒక్కసారి చెప్పగానే ఒక విధమైన కన్ఫ్యూజన్ అర్థం కాని లక్షణం వస్తుంది. అర్థం కాలేదు అంటే బాధే లేదు, ముందు నుంచి మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కనీసం అర్థం కానంత గొప్ప విషయం అందులో ఉందనే తెలుస్తుంది. మనం అర్థం కాలేదన్నట్లే అర్థం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసాం. కనుక అర్థం కాలేదండి మీరు చెప్పేదంతా కన్ఫ్యూజన్గా ఉందంటే చాలా సంతోషం. ఎందుకంటే అర్థం కానంత గొప్ప విషయం ఉందనే కన్ఫ్యూజన్ అయినా ఇవ్వగలిగాను కదా అని ఆనందిస్తాను. మొత్తానికి విడిదీసి విడిదీసి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ దీని వెనకాల భావన చేస్తే ఎంత గొప్ప విషయాలు తెలుస్తున్నాయో గమనించండి. అటు తర్వాత ఒక అద్భుతమైన శ్లోకాలు 20-21 శ్లోకాలు, ఈ రెండు కలిపి ఒకే అంశాన్ని చెప్తూ ఉంటాయి. ఇది కూడా ఒక ఈశ్వర లీలని చెప్తుంటుంది. ఆ ఈశ్వర లీల దక్ష యజ్ఞ విధ్వంస లీల ఇందులో చెప్పబడుతున్నది. దక్ష యజ్ఞ విధ్వంసం అనగానే దక్షుడు అనేవాడు యజ్ఞం చేశాడు, శివుణ్ణి అవమానించాలని దానికి ప్రతిఫలం అనుభవించాడు, ఇది ఈ కథ కాదు. ఆ దక్షుడంటే ఎవడు, ఆ యజ్ఞం అంటే ఏమిటి, అది చెప్తున్న సంకేతం ఏమిటి, అది మనం గ్రహించాలి. ఇది మొత్తం మనకు చేస్తున్న ఒక మహాబోధ. ఇది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి బహు విధములైన వాదములకి సమాధానం. మన సంస్కృతిలో అనేక వాదములు ఉన్నాయి. ఒకటి, ఈ వాదములనే షడ్ దర్శనములు అని కూడా మనం చెప్తారు. అది యోగ వైశేషిక సాంఖ్య ఇత్యాది న్యాయ మీమాంస ఇవన్నీ చెప్పబడుతున్న దర్శనములు. ఈ రకరకములైన దర్శనములు ఉన్నాయి. ఈ దర్శనాలతో ఏది గొప్పది, అది గొప్పదా, ఇది గొప్పదా అనవసరంగా కొట్టుకుంటారయ్యా. అన్ని దర్శనములు నిన్నే చర్చుతున్నాయని త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అని 7వ శ్లోకంలో మనం ముందే చెప్పుకున్నాం. అన్ని గమనములకు గమ్యము నువ్వే అని. అందుకే దర్శనములన్నిటికీ నువ్వు గమ్యం. అయితే దర్శనముల యొక్క గమ్యాన్ని పరిశీలించకుండా కేవలం దర్శనాన్నే పరిశీలించి అక్కడితోనే ఆగిపోతే గమ్యం తెలియకుండా పోతుంది. అందుకు ఒక దశలో మనకి వాదాలు చాలా చెలరేగాయి. ఎన్ని రకాల వాదాలు ఇప్పుడైతే మనకి వచ్చిన నాస్తిక వాదాలు ఎక్కువైపోయాయి. పూర్వం ఈ వైదిక సిద్ధాంతంలోనే భిన్న భిన్న అభిప్రాయాలు ఉండేవి. వాటిలో ఒకటి మీమాంసా సిద్ధాంతం, కర్మ మీమాంసా సిద్ధాంతం. అంటే కర్మే ముఖ్యం, ఈశ్వరుడనే వాడు లేడు అని అంటారు. వీళ్ళు వేదాన్ని అంగీకరించేవారు, అదే గమనించారు. అందుకే ఇది వైదిక మతందే. శంకరులు వచ్చి ఆ కర్మ మీమాంసా సిద్ధాంతాన్ని కూడా ఖండించారు. దీన్ని పూర్వ మీమాంస అని చెప్తారు, వేదాంతం ఉత్తర మీమాంస. ఇది విషయం. అందుకు ఈ వైదికమైనటువంటి కర్మని చెప్తున్నా వాళ్ళు నిరీశ్వరవాదాన్ని వ్యాప్తి చేశారు. దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళు వేదాన్ని ఒప్పుకుంటారు. అంటే యజ్ఞము మొదలైనవన్నీ ఒప్పుకుంటూ యజ్ఞము మొదలైన కర్మలు చేయడం వల్ల ఉత్తమమైన గతులు ఈ లోకంలో జరుగుతాయి, పరలోకాలలో కూడా జరుగుతాయి. అందుకు ఎవరు నీకు ఫలాన్ని ఇస్తున్నారు? నీ కర్మ వల్ల నీకు ఫలం వచ్చింది. అందుకు కర్మ నీకు ఫలాన్ని ఇస్తుంది కనుక మనకు ఈశ్వరుడు అనేవాడే లేడు అనేది వారి వాదం. ఆ వాదాన్ని ఖండిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. క్రతవు సుప్తే జాగ్రత్తమసి ఫలయోగే క్రతుమతాం కుకర్మ ప్రద్వస్తం ఫలతి పురుషారాధన మృతి అతస్త్వాం సంప్రేక్ష క్రతుషు ఫలదానం ప్రతిభువం శృతవు శ్రద్ధాం బద్ధ్వా కృత పరికర కర్మ సుజనః. ఇప్పుడు దీని ఛాయతోనే చాలా మందిలో ఒక మాట వినబడుతూ ఉంటుంది. ఏమిటంటే దేవుడేంటండి మధ్యలో ఈశ్వరుడు? మన పని మనం చేసుకుంటున్నాం, దాని ఫలితం వస్తుంది అంతే. భగవంతుడి గురించి ఎందుకు, మధ్యలో ఈశ్వరుడేమిటి అని మనం అనుకోవడం సహజ అందరిలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం చదువుకున్న వాడైతే మీమాంస పరంగా వాదిస్తాడు. మొత్తానికి అంతా ఒక విధమైన అజ్ఞానమేది. అయితే దీనిని చక్కగా అధ్యయనం చేసి ఈశ్వరుడే లేకపోతే ఫలం నీకు ఎలా వస్తుందని చూపిస్తున్నాడు ఇక్కడ. దీన్ని ఆ పూర్వమీమాంసనంతటిని ఖండించి ఆ ఈశ్వర భావాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే మోక్షం అనేది రావాలి అంటే కర్మని విడిచిపెడితే రాదు, కర్మ ఆచరించవలసిందే. అయితే మరి కర్మ ఆచరిస్తే తప్పకుండా కర్మ వల్ల ఫలం ఉంటుంది, ఫలం వల్ల మళ్ళీ బంధం, మళ్ళీ కర్మ, కర్మ బంధములు ఏర్పడి జనన మన పరంపరలోకి వెళితే మరి విమోచన ఎప్పుడు? దానికి చక్కటి మార్గం ఏం చెప్పారంటే కర్మను నువ్వు ఆచరించాలి, ఆచరించక తప్పదు. అయితే ఆ కర్మని ఈశ్వరార్పణ ధియా కురియాత్, ఈశ్వరుడికి అర్పించు అన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడని ఒకడు ఒప్పుకుంటే కదా ఈశ్వరుడికి అర్పించడం. ఆయన్నే ఒప్పుకోని వాడికి నీ కర్మని ఈశ్వరుడికి అర్పించిన ఎలా చెప్తారండి? అందుకు ఈశ్వరార్పణ ధియా అనేటటువంటి భక్తివాదానికే ప్రమాదం వచ్చింది ఈ కర్మ మీమాంసావాదం వల్ల. అందుకు ఆ భక్తి సిద్ధాంతాన్ని తిరిగి ప్రతిపాదించడానికి ప్రీతితో ఈశ్వరునికి కర్మార్పణం చెయ్యాలి అనేటటువంటి పరమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఈ శ్లోకంలో ఒక గొప్ప చర్చ చేస్తున్నాడు పుష్పదంతుడు. క్రతౌ సుప్తే జాగ్రత్వమసి ఫలయోగే క్రతుమతాం శిక్షయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అంత చక్కగా చెప్తున్నాడు ఆయన. అందుకు నీ కర్మని ఈశ్వరార్పితంగా చేసి నేచ్ఛయాకృతం, నా ఇచ్ఛయాకృతం, ఏదో కావాలని ఇదని సంబంధం పెట్టుకోకుండా ఆచరించినప్పుడు అది చిత్తాన్ని శుద్ధి చేసి ముక్తికిస్తుంది. అంతేగాని ఈశ్వరార్పితము కాని కర్మ చిత్తశుద్ధినివ్వదు, అది తెలుసుకోవాలి. ఈశ్వరార్పితమైన కర్మే చిత్తశుద్ధినిస్తుంది. మరి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని అంగీకరించని వాడు ఈశ్వరుడికి ఎలా అర్పణం చేస్తాడు? అప్పుడు ఈ మొత్తం కూడా శుద్ధ భౌతికవాదంగా మారిపోయి స్వార్థపూరితంగా మారి వ్యక్తిని సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు, వ్యక్తి యొక్క ఉన్నతికి సంబంధించింది కూడా. ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించని కర్మకి ఫలం లేదు. అందుకు కర్మను ఈశ్వరార్పణంగా చేయడానికి ముందు ఈశ్వరత్వ ప్రతిపాదన చేస్తున్నాడు. దీని ద్వారా మనకి ఆనాడు చెలరేగినటువంటి ఈ కర్మ మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని ఖండిస్తున్నాడు పుష్పదంతుడు. అందుకే ఇది కేవలం స్తోత్ర గ్రంథమే కాదు, వేదాంత గ్రంథం కూడా. తత్వచింతనకు కావలసినటువంటి గొప్ప పరికరం చెప్పాడు. అంతేగాని కేవలం స్తోత్రం కాదు, తత్వచింతన ఆలోచన చేస్తే అంటే ఉపనిషత్తుల్లో చెప్పుకున్న విషయాలన్నీ ఇవి. అందుకు ఉపనిషత్ చింతన అంతా కూడా ఈ శ్లోకాల్లో నిక్షిప్తం చేశాడు. అయితే మరి దీనికి ఉదాహరణ చూపించారు కదా, ఎంత తత్వమైనా చెప్తూ ఉంటే అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఆ తత్వాన్ని చూపించాలి అంటే మనకు జరిగిన ఒక ఉదాహరణ చూపించాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ లేనిది ఏది ఫలించదు. ఆ రహస్యం భారతీయ ఋషులకు తెలుసు. అందుకే వేదంలో ధర్మం చెప్పి 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 ఇంత ధర్మం లోకం చేత ఆచరింపజేయాలంటే ఏం చేయాలని ఆలోచించి ఆ వాల్మీకి ఆ వేద ధర్మాన్ని ఆచరణ రూపంలో పెట్టిన వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించాడు. అదే రామాయణంగా వచ్చింది. ఆ వేద ధర్మాన్ని ఆచరణ రూపంలో పెట్టినటువంటి మహాభారతం వచ్చింది. ఎందుకంటే వేద ధర్మం యొక్క ప్రాక్టికల్ స్వరూపం. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈశ్వర భావన లేనటువంటి కర్మ నువ్వు ఎన్ని సమకూర్చుకున్నా దెబ్బతీసి తీరుతుంది సుమా అనడానికి ఉదాహరణగా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర జరిగినది. అది వేదం చెప్పినది, పురాణం చెప్పింది, దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదే క్రియాదక్షోదక్ష క్రతుపతి రధీశస్తనుభృతాం ఋషీణామార్త్విజ్యం శరణద సదస్యాసురగణ క్రతుభేషస్త్వత్త క్రతుఫల విధాన వ్యసనిను ధ్రువం కర్తుం శ్రద్ధావిధురమభిచారాయహి మఖాః. ఇది నిజంగా మనం భగవద్గీత ఉపనిషత్తులు వీటన్నిటి సారాంశం ఈ రెండు శ్లోకాల్లో నిక్షిప్తం చేశారు. అందుకే వీటికి ఏకాగ్రంగా వెలిసిన విషయాలను చెప్పడం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈశ్వర భావన లేని కర్మ ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తుందనడానికి ఉదాహరణమే దక్ష యజ్ఞ విధ్వంస గాథ. అది దక్ష యజ్ఞంలో చెప్పినది ఇది విషయం. అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకడైన శివుణ్ణి అవమానించడం ఇలాంటి చిన్న పురాణ కథగా పరిమితం కాదు. అసలు ఈశ్వరత్వాన్ని అంగీకరించడం ఇందులో కనిపించదు. ఈశ్వరుడు ఉంటే ఉన్నాడు, లేకుంటే లేడు, మనకెందుకు ఆ చర్చ, మన కర్మ మనకు ఫలమిస్తోంది చాలు అనేటటువంటి వాదన ఏదైతే ఉందో అది దక్ష ప్రజాపతి. అది విశేషం. ఎందుకు? వాడికి తెలిసి సృష్టి అది చేయడం, దాన్ని పాలించడం వాడి యొక్క డ్యూటీ. ఈశ్వరుడు ఉన్నాడంటే తలవంచాలి, కానీ వాడి పేరే దక్ష. దక్షుడు అంటే ఎవడు? దక్షుడు దక్ష అంటే దక్షత, దక్షత అంటే కెపాసిటీ. ప్రతివాడు నేను దక్షుణ్ణి అనుకునే కదా పనిచేస్తున్నాడు, అంటే ఐఎమ్ కేపబుల్, నేను దక్షుణ్ణి, నేను చేయగలుగుతున్నాను. చాలా నాస్తికవాదం అంతా ఇలాగే ఉంటుంది, నాకు చేతులు కాళ్ళు బుద్ధి మేధస్సు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు చేయగలుగుతున్నారు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను కనుక నాకు ఫలితం వస్తుంది. దీనిలో పెద్ద ఈశ్వరుడు ఎవడున్నాడు? అందుకు తన శక్తిని తానే నమ్ముకుని తానే దక్షుణ్ణి అనుకునేటటువంటి పరిమిత అహంకార బుద్ధి దక్షుడు. ఆ దక్షుడు నిజానికి దక్షుడే. క్రియాదక్షో దక్ష, క్రియాదక్షుడు. యజ్ఞానికి ఎన్ని కావాలో అన్ని పెట్టుకున్నాడు చూడండి, ఇక్కడ అన్ని ఉన్నాయి, వాడి దగ్గర ఏమీ లోపం లేదు. క్రియాదక్షో దక్ష, చక్కగా చేయించగలిగే నేర్పు ఉంది ఆయన దగ్గర. పైగా చేసే యజమాని ఆయన. యజమాని అంటే యజ్ఞము చెయ్యువాడు అని అర్థం. ఇప్పటికీ భారతీయ సంస్కృతి యజ్ఞ సంస్కృతి గనకనే మనలో యాజ్ఞిక శబ్దాలు కలిసిపోయే రక్తంలో మనకు తెలియకుండా యజమాని అనే మాట ఇప్పటికీ ఉంది. అయితే బాస్ అనే ఉద్దేశంతో వాడతాం, కానీ యజమాని అంటే యజ్ఞము చెయ్యువాడు. ఏదైనా యజ్ఞానికి కానీ వెళితే యజ్ఞం అంతా ఎవరు ప్రధానంగా చేస్తున్నారని తెలుసుకుని ఓహో అతడనమాట అని యజమాని అనే మాట వాడేవారు. అలాగే సభ, సభ్యులు, వేదిక ఇవన్నీ యజ్ఞానికి సంబంధించిన మాటలు. అవి ఇప్పుడు లేకుండా ఎవడైనా నడుపుతున్నారో చెప్పండి. మనకు యజ్ఞాలు పోయినా ఎక్కువ మాటలు ఇంకా మిగులున్నాయి. కనీసం సభ, సభ్యులు, వేదిక ఇవన్నీ యజ్ఞానికి సంబంధించిన మాటలు. సభికులు కాదు సభ్యులు. సభికులు అంటే జూదరులు అని అర్థం. అందుకే వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి. సభ్యులు అంటే యజ్ఞ వేదిక మీద సమావేశమై, యజ్ఞ వేదిక అంటే యజ్ఞాగ్ని రగులుచుతుంటే చుట్టుపక్కల అనేక మంది పండితులు వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి కూర్చుంటారు. వాళ్ళని సభ్యులు అంటారు. వాళ్ళ యజ్ఞమునందు దృష్టి పెట్టి ఉంటారు. అందుకే సభ, సభ్యులు ఇవన్నీ యజ్ఞ శబ్దాలు. అటువంటి యజమాని ఎవడు? క్రియాదక్షో దక్ష క్రతుపతి. ఆ క్రతుపతి అంటే యజమాని. ఆ యజమాని సాక్షాత్తు క్రియాదక్షుడైన దక్షుడే యజమానిగా ఉన్నాడు అక్కడ యజ్ఞానికి. వాడెవడయ్యా అంటే అధీశస్తనుభృతాం. అధీశః తనుభృతాం. తనుభృతాం అంటే ప్రజలు, తనువు అంటే శరీరం, భృత అంటే భరించేవారు. శరీరమును భరించేవాళ్ళు ఎవరు? ప్రజలు. వాళ్ళకి అధీశః అంటే ప్రభువు అంటే ప్రజాపతి. దక్షుడెవరు? ప్రజాపతుల్లో ఒకడు కదా. బ్రహ్మ ఇచ్చిన శక్తితో వచ్చిన సృష్టికర్తల్లో ప్రజాపతుల్లో ఒకడు. బ్రహ్మకి సృష్టి రచనలో సహాయపడేవాడు అటువంటి వాడు ఈ ప్రజాపతి. ఈ ప్రజాపతి కృతపతిగా ఉన్నాడు. ఇక ఆయనకు సహాయంగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఋషీణాం ఆర్త్విజ్యం. ఎందుకంటే బ్రహ్మగారి సంతానం, పైగా ప్రజాపతులకి హెడ్ మళ్ళీ. ప్రజాపతులు చాలా మంది ఉన్నారు. ఆ ప్రజాపతులకి హెడ్ని చేసేట దక్షుణ్ణి ఒకసారి బ్రహ్మదేవుడు పదవిస్తే కళ్ళు నెత్తికెక్కడా చెప్పండి. అందుకే ఈయన గారికి నెత్తికెక్కి అంతా తన సమర్థత అనుకున్నాడు. నాలో అంత గొప్పతనం లేకపోతే బ్రహ్మదేవుడు మాత్రమే పదవి ఎక్కడ ఇస్తాడు, ఇచ్చాడు కనుక నేను గొప్పవాణ్ణి అనుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు ఎందుకు పదవి ఇచ్చాడంటే, అంతకు ముందు సతీదేవి ఈయన యొక్క కుమార్తె, దక్షుడి యొక్క కుమార్తె, ఆ సతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు అంటే, ఈ సతీదేవి నిజానికి పరమేశ్వరుని యొక్క శక్తి అమ్మవారు. బ్రహ్మ ఆజ్ఞ చేత తానికి ప్రజాపతిత్వం యొక్క శక్తి సిద్ధించాలంటే అమ్మవారు తనకు ప్రజగా ముందు లభిస్తే, ప్రజగా అంటే సంతానంగా లభిస్తే, తద్వారా ఇతర సృష్టికర్తృత్వ సామర్థ్యం మరింతగా పెరుగుతుంది అమ్మ అనుగ్రహం చేత అని బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ తీసుకుని అమ్మవారి కోసం తపస్సు చేశాడు.